బాగున్నావా పెద్దమ్మా?
బాగున్నాను బిడ్డా, రారా కూర్చో. పోయిన వారమే వస్తానంటివి, రానే లేదేంటి బిడ్డా?
ఏం లేదు పెద్దమ్మా, కాలేజీలో పరీక్షలున్నాయి, అవి రాసి వద్దామనుకున్నా.
అవునా బిడ్డా, గత వారము అది చెప్తే మస్సలు మనసున పెట్టట్లేదు. ఈ వారం దేని గురించి చెప్తున్నావు బిడ్డా?
గత వారం తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు, తేనెటీగల మకరందాన్ని అందించగల మొక్కలు, తేనె పట్టుల యాజమాన్యం పరిశీలన గురించి తెలుసుకున్నాం కదా పెద్దమ్మా.
ఆ అవును బిడ్డా, మరి ఈ వారం దేని గురించి చెప్తున్నావు?
ఏం లేదు పెద్దమ్మా, ఈ వారం తాజా మంచినీటి ఏర్పాటు గురించి, కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం, పట్టుని వలస తీసుకుని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ ఋతువులలో చేపట్టవలసిన యాజమాన్యము, మరి వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం.
మరి ఇంకెందుకు ఆలస్యం బిడ్డా?
ముందు తేనె పట్టులకు తాజా మంచినీటి ఏర్పాటు చేయడం గురించి తెలుసుకుందాం. తేనె పట్టులను ఆరోగ్యకరంగా ఉంచాలంటే లోతులోని పల్లాలను తాజా నీటితో నింపి ఎల్లప్పుడూ తేనెటీగలకు అందుబాటులో ఉంచాలి. తేనె పట్టులలో తగినంత తేమను కల్పించి దాని ద్వారా పట్టులలో గ్రుడ్లు పొదగడానికి దోహదపడుతుంది. తేనె మరియు పుప్పొడి మిశ్రమాన్ని తగిన పాకంలో లేత కూలి ఈగలు తయారు చేసుకోవడానికి నీరు అవసరం ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని లేత కూలి ఈగలు పట్టులోని లద్దె పురుగులకు ఆహారంగా అందిస్తాయి. తేనె పట్టులు పెట్టుకున్న ప్రాంతంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేనెటీగలు నీటి నుండి ఆవిరిని తయారు చేసి పట్టును చల్లపరుచుకుంటాయి.
మరి పుప్పొడి మరియు మకరందం లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం ఎలా ఉపయోగపడుతుంది బిడ్డా?
ఏం లేదు పెద్దమ్మా, తేనె పట్టులలో మకరందము, తేనె నిల్వలు తగినన్ని లేనప్పుడు మరియు ఆ ప్రాంతంలో మకరందం దొరకనప్పుడు 50% పంచదార పాకాన్ని పట్టులకు అందించాలి. పంచదార పాకంను పట్టులకు ఇచ్చినప్పుడు తేనెటీగలు పాకంలో మునిగి చనిపోవుట నివారించాలంటే పాకంను లోతులోని పల్లాలలో పోసి గడ్డిని పాకంలో ఉంచడం ద్వారా తేనెటీగలు గడ్డి మీద కూర్చొని సులువుగా పాకాన్ని తీసుకుంటాయి. ఫీడర్ ద్వారా కూడా పెట్టెలోని పాకం అందించవచ్చు. ఆరు బయట పంచదార పాకాన్ని తయారు చేయకూడదు, ఎందుకంటే దోచుకోవడాన్ని మరియు చీమల బారిన పట్టులు పడకుండా ఉండేటట్టు తేనె పట్టుల ప్రాంతంలో పాకం ఒలికిపోకుండా చూసుకోవాలి. ప్రొద్దుగుంకిన తర్వాత మాత్రమే పట్టులన్నింటికి ఒకేసారి పంచదార పాకాన్ని ఇవ్వాలి. పట్టులకు తేనెను గాని తేనె కలిపిన పంచదార పాకాన్ని గాని ఇవ్వరాదు. కొవ్వులేని సోయాపిండి 3 పాళ్లు, బ్రూయర్స్ ఈస్ట్ 1 పాలు, స్కిమ్ పాలపొడి 1 పాలు, పంచదార 22 పాళ్లు, తేనె 50 పాళ్ల నిష్పత్తితో చేయబడిన పదార్థంను పుప్పడికి బదులుగా పుప్పడి నిల్వలు తగినన్ని లేని మరియు పుప్పడి లభ్యం కాని సీజన్ లో పట్టులకు అందించాలి. గంధకపు పొడితో పొగబారించిన ఖాళీ మైనపు అట్టను గాలి చొరవని గదులలో ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవాలి. పాతబడిన, నల్లగా మారిన మైనపు అట్టలను తొలగించాలి.
మరి పట్టుని వలస తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఏం లేదు పెద్దమ్మా, పట్టులను మార్చుటకు ముందు ఆయా ప్రాంతాలను సర్వే చేసుకుని అక్కడ తేనెటీగలకు లభ్యమయ్యే పంటలను అంచనా వేసుకోవాలి. పట్టులను మరొక చోటికి మార్చుటకు ముందు సాయంకాలం కూలి ఈగలన్నీ పట్టుకు చేరుకున్న తర్వాత తేనె పట్టు ద్వారములను మూసివేయాలి. తేనె పెట్టె లోపలి భాగాన్ని, వెలుపలి భాగాన్ని సరి అయిన విధంగా ప్యాకింగ్ చేసుకుని పట్టును కుదుపుల నుండి రక్షించుకోవాలి. పెద్దమ్మా, ఇప్పుడు తాజా మంచినీటి ఏర్పాటు గురించి, పుప్పొడి మరియు మకరందము లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం గురించి, పట్టుని వలస తీసుకుని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా పెద్దమ్మా. ఇప్పుడు వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొదట ఎండాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. తేనె పట్టులను దట్టమైన నీడలో ఉంచాలి. తడి గోనె పట్టాను తేనె పెట్టె పైమూతపై ఉంచాలి. మధ్యాహ్నం ఎండవేళలో నీటిని తేనె పెట్టె చుట్టూ, తడి గోనె పట్టాను తేనె పెట్టె పైమూతపై ఉంచాలి. చల్లి పట్టుల చుట్టూ చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తేనె పట్టు ద్వారాన్ని వెడల్పు చేసుకుని పట్టుకు గాలి అందేటట్లు చూసుకోవాలి. 10 ఫ్రేములు గల పట్టులలో 10 ఇంటికి బదులు 9 ఇంటిని ఉంచి చిన్న చిన్న చెక్క ముక్కలను గదుల మధ్య నుంచి పట్టులోనికి తాజా గాలి ప్రసరించేటట్లు చేయాలి. తేనె పట్టులున్న ప్రదేశంలో తాజా మంచినీరు తేనెటీగలకు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మరి పెద్దమ్మా, వర్షాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అడుగు బల్లపై నిండిన చెత్తను శుభ్రం చేసి తొలగించి భూమిలో లోతుగా పాతిపెట్టాలి. స్వేచ్ఛగా వీచే గాలిని అడ్డుకునే అనవసరమైన చెట్ల కొమ్మలను నరికివేసి పట్టులున్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కృత్రిమ ఆహారాన్ని పట్టు అవసరాన్ని బట్టి తయారు చేసి పట్టుకు ఇవ్వాలి. తేనె పట్టులలో వలసను దోచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకోవాలి. గుడ్లు పెట్టే కూలి ఈగలు గల పట్టులను, బలహీనమైన పట్టులను పేపర్ పద్ధతిని ఉపయోగించి కలుపుకోవాలి. కందిరీగలను, చీమలను, కప్పలను, బల్లులను తేనె పట్టులలో నివారించుకోవాలి. మరి పెద్దమ్మా, వర్షాకాలం తర్వాత పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పట్టులలో తగినంత ఖాళీని ఏర్పరచాలి. మగ ఈగల ఉత్పత్తిని పెరిగేలా పట్టును బలపరచుకోవాలి. పట్టులను ఆశించి నష్టపరిచే నల్లులను, మైనపు పురుగులను మరియు కందిరీగలను నివారించాలి. ఇప్పుడు పెద్దమ్మా, చలికాలంలో పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పట్టులలో పుప్పొడి, మకరంద నిల్వలు పెరుగుట ద్వారా రాణి ఈగ ఎక్కువ గుడ్లను పెడుతుంది. కావున పట్టు గదులలో ఈగల సంఖ్య పెరిగి వలసపోవుటకు సిద్ధమవుతాయి. కొత్తగా కట్టే రాణి ఈగ గదులను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ వలస నివారించుకోవాలి. ఎండపడే ప్రదేశంలో పట్టులను మార్చుకోవాలి. బెడద నుండి పట్టులను కాపాడుకోవాలి. ఆకుపచ్చ పక్షుల నుండి, నల్ల పక్షుల బెడద నుండి పట్టులను కాపాడుకోవాలి. బలహీనమైన పట్టులను బలమైన పట్టులతో కలుపుకోవాలి. కృత్రిమ మైనపు అట్టలను పట్టుకు ఇచ్చి కొత్త అట్టలను అల్లించుకోవాలి. పాత రాణి ఈగల స్థానంలో కొత్త రాణి ఈగలను ప్రవేశపెట్టుకోవాలి. పురుగు మందుల బారి నుండి పట్టులను కాపాడుకోవాలి. తేనె అరలలో పూర్తిగా నిండిన సీలు వేసిన ఫ్రేముల నుండి మాత్రమే తేనెను తేనె యంత్రంలోకి తీసుకోవాలి.
మరి తేనెటీగల పంటలకు అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి బిడ్డ?
ఆ పెద్దమ్మ, తేనెటీగల శరీరం అంతా సన్నటి వెంట్రుకలతో కూడి, అంతేకాకుండా వాటి నాలుక, కాళ్ళు మకరందాన్ని పుప్పడి సేకరించుటకు అనువుగా ఉంటాయి. ఈ విధంగా సేకరించే క్రమంలో మకరందాన్ని పుప్పడిని తిని పట్టులో నిల్వ చేయుటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఒక్కొక్క తేనెటీగ కొన్ని వందల పుష్పాలను దర్శిస్తాయి. అందువలన పుష్పాలలో పరపరాగ సంపర్కం జరిగి పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తేనెటీగల జీవిత చక్రంలో నిద్రావస్థ లేదు, కావున సంవత్సరం పొడుగునా పుష్పాలను సందర్శించి పుప్పడి మరియు మకరందాన్ని సేకరిస్తాయి. పంట 5-10% పూత దశలో ఉన్నప్పుడు 1 హెక్టారులో 2-3 తేనె పట్టులను పొలంలో గాని పొలం దగ్గరలో గాని ఉంచడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడికి దోహదం చేస్తాయి.
తేనెటీగలకు హాని కలిగించే పురుగులు కూడా ఉంటాయి కదా, మరి వాటిని నివారించాలంటే ఎలా?
ఏం లేదు పెద్దమ్మా, తేనెటీగలు అనేక రకాలైన వ్యాధులకు గురై శత్రువుల బారిన పడతాయి. పెంపుడు జాతి తేనెటీగలైన ఐరోపా, పుట్ట తేనెటీగలు వివిధ తెగుళ్లు శత్రువుల బారిన పడతాయి. తేనెటీగల పిల్లలకు సంక్రమించే బ్యాక్టీరియా తెగుళ్లు ఐరోపా తేనెటీగలకు వైరోవా నల్లి పశ్చిమ దేశాల్లో అత్యంత ప్రమాదకరమైనవి. ఈ రోగాలు శత్రువైన వైరోవా నల్లిని భారతదేశంలో గుర్తించారు. ప్రమాదకరమైన రూపంలో వైరస్ వ్యాధి పుట్ట తేనెటీగలకు సోకినందున తేనె పరిశ్రమ చాలా నష్టపోయింది. కానీ ఐరోపా తేనెటీగలకు మన దేశంలో వైరస్ల ద్వారా హాని జరగలేదు. ఇరిడో వైరస్ 70వ దశకంలో తేనెటీగలకు తీవ్రంగా సోకింది. 1978-1985 సంవత్సరాల మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలోని పుట్ట తేనెటీగల్లో దాయిషాక్ బ్రూడ్ వైరస్ తెగులు తీవ్రంగా వచ్చినందువలన 90-95% తేనెటీగల పట్లు చనిపోతాయి. ఇదే వ్యాధి దక్షిణ భారతదేశంలో 90-95% తేనెటీగల పట్టులను ఆశించి 1991-1992లో తేనె పట్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తేనెటీగల పెంపకందారులు తమ తేనె పట్టులకు వచ్చే వ్యాధులను తొలిదశలోనే గుర్తించడాన్ని కొన్ని మెలకువలు తెలుసుకుంటే వ్యాధులను అరికట్టే చర్యలను చేపట్టి నష్టాన్ని నివారించుకోవచ్చు.
మరి భారతదేశంలో ఉండే తేనెటీగలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి?
అదా పెద్దమ్మా, ఇతర జీవుల మాదిరిగానే తేనెటీగలకు కూడా వ్యాధులు శత్రువులు ఉన్నాయి. వ్యాధులు లేదా కొన్ని శత్రువుల వ్యాప్తి తేనెటీగల్లో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఎందుకనగా ఒక పట్టులోని తేనెటీగలన్నీ సంఘజీవులుగా ఒకే చోట జీవించి కూలి ఈగలు ఆహారాన్ని లద్దె పురుగులకు, పోతుటీగలకు, రాణి ఈగకు అందించడం వల్ల వలసపోవుట, పట్టుల నుంచి తేనెటీగలు తప్పించుకుని పారిపోవుట, దోచుకొనుట, పుష్పాలను సందర్శించి పుప్పొడి మకరందాన్ని సేకరించుట అను లక్షణాలతో వ్యాధులు కొన్ని శత్రువుల వ్యాప్తికి దోహదపడతాయి. తేనెటీగల లద్దె పురుగులకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు చాలా తీవ్రమైనవి. భారతదేశం మరికొన్ని దేశాలతో భూ సరిహద్దులను కలిగి ఉండుట ద్వారా తేనెటీగల పుప్పొడిని మకరంద సేకరణ మొక్కల పుష్పాల నుంచి సేకరించుట ద్వారా చెందిన తేనెటీగలు మన దేశంలోని పుష్పాలను సందర్శించుట, మన దేశ తేనెటీగలు అవే పుష్పాలను దర్శించుట ద్వారా భారతదేశంలోకి వివిధ వ్యాధులు సులువుగా ప్రవేశించగలిగాయి. అన్ని రకాల తేనెటీగల లద్దె పురుగులు కింది రకాల వ్యాధుల బారిన పడతాయి. షాక్ బ్రూడ్ రోగం, దాయిషాక్ బ్రూడ్ రోగం, యూరోపియన్ పౌల్ బ్రూడ్ రోగం. ఇప్పుడు మొదటి దాని గురించి తెలుసుకుందాం. షాక్ బ్రూడ్ రోగం, ఈ వ్యాధి ఐరోపా తేనెటీగల్లో ఇతర ఖండాల్లో గుర్తించారు. మన దేశంలో కూడా ఐరోపా తేనెటీగల్లో ఈ వ్యాధిని గుర్తించారు. రెండవది దాయిషాక్ బ్రూడ్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు మొట్టమొదటిసారిగా 1976లో థాయిలాండ్ లో గుర్తించారు. అక్కడ నుంచి బర్మా, నేపాల్, ఇండియా, పాకిస్తాన్ కి వ్యాపించింది. మన దేశంలో 1978 సంవత్సరంలో మేఘాలయలో గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్ తెగులు మన దేశంలోని ఉత్తర ప్రాంతమంతా వ్యాపించింది. దాయిషాక్ బ్రూడ్ తెగులు అత్యంత ప్రమాదకరమైన వైరస్ తెగులు. ఈ తెగులు ద్వారా దక్షిణ భారతదేశంలోకి 1991లో ప్రవేశించి పుట్ట తేనెటీగల పట్టులు 95% నాశనానికి కారణమైంది. ఈ తెగులు 30 నానోమీటర్ల వ్యాస్తారం గల వైరస్ రేణువుల వల్ల కలుగుతుంది. ఈ వైరస్ లో ఒకే పోగు గల ఆర్ఎన్ఏ ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో దర్శినితో వైరస్ లను చూడడం సాధ్యపడదు. కావున ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే వైరస్ ను చూడగలం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద 10 రోజుల వరకు ఈ వైరస్ సజీవంగా ఉంటుంది. ఈ వైరస్ సజీవంగా ఉండగలదు. 58 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ఉంచితే ఈ వైరస్ సజీవంగా ఉండగలదు. 58 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ఉంచితే చురుకుదనం కోల్పోతుంది. ఈ వైరస్ సజీవంగా ఉండగలదు. వయసు వచ్చిన కూలీ ఈగలు వైరస్ ను పెరుగుతున్న పిల్లలకు అందించే ఆహారం ద్వారా వైరస్ ఒక లద్దె పురుగు నుంచి ఇంకొక లద్దె పురుగుకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన లద్దె పురుగుల నుంచి చనిపోయిన లద్దె పురుగులకు మైనపు గది నుంచి బయటకు తీసివేసే కూలీ ఈగల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది. కూలీ ఈగల వ్యాధి సోకిన లద్దె పురుగుల నుంచి చనిపోయిన లద్దె పురుగులను మైనపు గది నుంచి బయటకు తీసివేసే కూలీ ఈగల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. కూలీ ఈగల హైపోఫెరెంజియల్ గ్రంథుల్లో వైరస్ క్రిములు సమకూరుట ద్వారా వైరస్ ధారావాహికంగా ఇతర పట్టులలోని లద్దె పురుగులకు వ్యాపిస్తుంది.
అవునా బిడ్డ, మరి అదేదో షాక్ బ్రూడ్ వైరస్ ఏదో అన్నావు, అదెట్లా బిడ్డ?
వయస్సులో పెద్ద లద్దె పురుగులు ఈ వ్యాధి వల్ల చనిపోతాయి. కొన్నిసార్లు ప్యూపాదశ ప్రారంభంలో కూడా లద్దె పురుగులు చనిపోతాయి. చనిపోయిన లద్దె పురుగుల నుంచి ఏ ప్రత్యేక వాసన రాదు. తెగులు సోకి చనిపోయిన లద్దె పురుగులు గదిలో నిటారుగా ఉండి తల నాలుక వలె సాగి మైనపు గదుల నుంచి కనిపిస్తుంది. తెగులు సోకి చనిపోయిన లద్దె పురుగులు స్పష్టమైన గోధుమ రంగు కలిగి తల నోటి భాగాలు నల్లబడి ఉంటాయి. లద్దె పురుగు రంగు తెలుపు నుంచి పసుపు పచ్చ గోధుమ రంగులోకి మారి చివరకు నలుపు రంగులోకి మారుతుంది. కానీ నలుపు రంగులోనికి మారడం అనేది దక్షిణ భారతదేశంలో చాలా నెమ్మదిగా జరుగుతుంది. చివరగా లద్దె పురుగు మైనపు గదిలో ఎండిపోయి చూడడానికి పడవ ఆకారంలో ఉంటుంది. సంచి ఏర్పాటు లేత వయసులోనే లద్దె పురుగుల్లో చాలా స్పష్టంగా షాక్ బ్రూడ్, దాయ్ షాక్ బ్రూడ్ తెగుళ్ల సోకిన తేనె పట్టులలో ఉంటుంది. అదే దక్షిణ భారతదేశంలో సంచి ఏర్పాటు షాక్ బ్రూడ్ లేదా దాయ్ షాక్ బ్రూడ్ తెగులలో అంత స్పష్టంగా ఉండదు. చనిపోయిన లద్దె పురుగుల్లో సాగే గుణం కుళ్ళిన వాసన ఉండదు. తెగులు సోకిన పట్టుల్లో లద్దె పురుగుల అభివృద్ధి తగ్గిపోతుంది. కూలీ ఈగల్లో పట్టులో చనిపోయిన లద్దె పురుగులను తోడివేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే పోషణ, కూలీ ఈగలు పెరిగే లద్దె పురుగులకు ఆహారం ఇచ్చి పోషించలేవు. పట్టులలో కూలీ ఈగల్ని పట్టును వదిలి పారిపోవడం అనేది సాధారణంగా వ్యాధి సోకిన పట్టులలో కనిపించే లక్షణం.
మరి అదేదో ఎప్పినవు కదా బిడ్డ, గదేదో షాక్ బ్రూడ్, తై షాక్ అని ఏదేదో ఎప్పినవు కదా, ఎట్లా బిడ్డ?
అదా పెద్దమ్మా, షాయ్, దాక్షాయ్ బ్రూడ్ తెగుళ్లు వైరస్ల ద్వారా వస్తాయి. కాబట్టి ఒక నిర్దిష్టమైన నివారణ అంటూ లేదు. కారణం వైరస్ లద్దె పురుగుల్లోని కణాల్లో ఒక భాగంగా ఉండిపోవడమే. అయినప్పటికీ కింద సూచించిన చర్యలు వ్యాధులు వ్యాప్తి చెందకుండా కొంతవరకు అరికడతాయి. మొదటిది ఏంటంటే తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి. దోచుకోబడడం, తేనెటీగల పట్టును వదిలిపెట్టి వెళ్లడాన్ని నిరోధించాలి. ప్రకృతిలో లభించే పట్టులను పట్టుకుని పెట్టెల్లో పెంచరాదు. తేనె పరిశ్రమలో వాడే పరికరాలైన చాకు, తేనె పెట్టే ఇతర పరికరాలన్నీ సబ్బు ఫార్మాలిక్ ద్రావణంలో 24 గంటలు నానబెట్టుట ద్వారా తెగులుకు కారణమైన వైరస్ క్రిములు చనిపోతాయి. వెటనరీ గ్రేడ్ కు చెందిన టెర్రామైసిన్ మందును 200 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల పంచదార పాకంలో కలిపి ఐరోపా తేనె పట్టులకు ఇవ్వాలి. టెట్రాసైక్లిన్ వెటనరీ గ్రేడ్ మందును 300 మిల్లీలీటర్ల పంచదార పాకంలో కలిపి పట్టు తేనెటీగలు గల పట్టులకు ఇవ్వాలి. మందును వారానికి 4 లేదా 5 సార్లు ఒక పట్టుకి 5 నుంచి 6 వారాలు ఆడాలి. ఈ విధంగా చేసి తేనె పట్టులకు వచ్చే ఇతర వ్యాధులను నిరోధించుకోవచ్చు. వ్యాధిని పూర్తిగా లేదా కొంతవరకు తట్టుకునే తేనె పట్టులను గుర్తించి వాటిని అభివృద్ధి పరుచుకోవాలి. అవును పెద్దమ్మా, ఇవన్నీ తెలుసుకున్నారు కదా, మరి వ్యాధి నివారణ గురించి తెలుసుకోరా?
హా చెప్పు బిడ్డ. ఇవన్నీ తెలుసుకున్నాక వ్యాధి నివారణ తెలుసుకోకపోతే ఎట్లా? బూడిదల పోసిన పన్నీర్ లాగానే అవుతుంది కదా.
అవును పెద్దమ్మా, అంతే కదా. అందుకే ఇప్పుడు నేను వ్యాధి నివారణ గురించి చెప్తా. తేనె పట్టులకు పంచదార పాకం ఇవ్వడం, సీలు వేసిన పిల్లల అట్టలను ఇవ్వడం, బలహీనమైన పట్టులను బలమైన పట్టులకు కలుపుట, బేసి తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి. వయస్సు మళ్లిన రాణి ఈగల స్థానంలో కొత్తగా సంపర్కం చెందిన రాణి ఈగలను ఇచ్చినట్లయితే 2 లాభాలుంటాయి. మొదట ఒక పట్టు బలం పెరుగుతుంది. రెండోసారి కూలీ ఈగలు వ్యాధి సోకిన లద్దె పురుగులను మైనపు గదుల నుంచి తీసివేసి మైనపు గదులను శుభ్రం చేయడానికి వ్యవధి దొరుకుతుంది. టెర్రామైసిన్ అనే యాంటీబయాటిక్ మందును 200 మిల్లీగ్రాములు తీసుకుని 500 మిల్లీలీటర్ పంచదార పాకంలో కలిపి పట్టులకు వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుంచి 6 వారాలు వ్యాధి తగ్గే వరకు పట్టుకు అందించాలి. ఇది ఐరోపా తేనెటీగల పట్టుకివ్వాల్సిన మోతాదు. పట్టు తేనెటీగల పట్టులకు టెట్రాసైక్లిన్ 200 మిల్లీగ్రాముల మందును 300 మిల్లీగ్రాముల పంచదార పాకానికి కలిపి వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుంచి 6 వారాలు పట్టులకు అందించి నివారణ చేసుకోవచ్చు. 3 ఖాళీమైన పట్టులు లీటర్లను 80% ఎసిటిక్ ఆమ్లాన్ని 150 మిల్లీలీటర్ ఒక పట్టుకి ఇవ్వాలి. ఖాళీ మైనపు గదుల్లోని బ్యాక్టీరియా ఆమ్లపు ఆవిరికి చనిపోతుంది. తర్వాత ఖాళీ మైనపు అట్టలను ఒక రోజు నీడలో ఉంచి తిరిగి పట్టులకు సరఫరా చేసుకోవాలి.
అదేదో నల్లను నల్లి ఏదో పురుగు అన్నారు కదా బిడ్డ, అదేంట అసలు?
అది నల్లి పురుగు పెద్దమ్మా, నల్లి పురుగు. తేనె పట్టులోని బాగా వృద్ధి చెందిన లద్దె పురుగులపై నల్లులు గుడ్డు పెట్టడం వలన తేనెటీగలు సక్రమంగా వృద్ధి చెందవు. దీని నివారణకు సల్ఫర్ పొడి మందును ఒక్కొక్క ఫ్రేమ్కు 2 గ్రాముల చొప్పున పలుచటి గుడ్డతో ఫ్రేమ్ల పైభాగాన చల్లాలి. ఆ పెద్దమ్మా, ఇంకో జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదేంటంటే యాంటీబయాటిక్ మందు వాడకాన్ని తేనె లభించే కాలానికి 4 వారాల ముందే ఆపివేయాలి. అవును పెద్దమ్మా, ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మరి మనం తేనెటీగల పెంపకాన్ని ఎప్పుడు మొదలు పెడదాం?
ఇన్ని తెలుసుకున్నాక తేనెటీగల జాతులు, తేనెటీగల రకాలు, తేనెపట్టు నిర్వహణ, తేనెటీగల పెంపకాన్ని అవసరమైన పరికరాలు, తేనెటీగల పుప్పొడి మకరందని అందించగల మొక్కలు, మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ఎలాగనేది, మంచి లక్షణాలున్న తేనెటీగల ఎంపిక, పుప్పొడి మరియు మకరందం లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం, పట్టుని వలస తీసుకొని పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యము, తేనెటీగల పంటల అధిక దిగుబడి, తేనెటీగలకు హాని కలిగించే శత్రువుల నివారణ, మన భారతదేశంలో తేనెటీగలకు వచ్చే వ్యాధులు మరి వ్యాధి నివారణలు, ఇవన్నీ తెలుసుకున్నాక ఎప్పుడో ఎందుకు బిడ్డ, ఇప్పుడే మొదలు పెడదాం.
మంచి లాభానికి, అధిక దిగుబడికి తేనెటీగలను పెంచుదాం, ప్రోత్సహిద్దాం.
పెద్దమ్మా, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచకుండా నలుగురికి పంచుదాం. మనం తెలుసుకుంటే మనమే బాగుపడతాం.
అవును బిడ్డ, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నాతోనే ఉంచుకోకుండా మా పక్కింటి వాళ్లకు, సారకకు, శాంతమ్మకు, రుక్మిణి అక్కకు, వీళ్ళందరికీ చెప్తాను.
వీళ్ళకే కాదు పెద్దమ్మా, ఊర్లో ఉన్న అందరికీ తెలియజేద్దాం.
అలాగే మనతో పాటు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు, ఆనందంగా జీవిస్తారు.
పెద్దమ్మా, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచకుండా నలుగురికి పంచుదాం,
అప్పుడు ఆనందంగా జీవిస్తారు.
మమత, ఇది ఎప్పుడైనా విన్నావా?
ఏంటి రోజా అది?
సిద్ధి వినాయక నమో నమో, ప్రకృతి గణేశ నమో నమో, ప్రకృతి గణేశ నమో నమో, పర్యావరణ బహుమతి నమో నమో.
అవునా, బాగుంది. అందరూ ప్రకృతి గణేశుడి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రకృతి గణేశుడు అంటే ఏంటి?
ప్రకృతి గణేశుడు అంటే వినాయక విగ్రహాలను సహజంగా తయారు చేస్తారు. అంటే ప్రకృతిలో లభించే మట్టి, బంకమన్ను, సహజ రంగులను ఉపయోగించి వినాయక విగ్రహాలను తయారు చేస్తారు.
మరి ప్రకృతి గణేశుడు పర్యావరణానికి బహుమానం ఎలా అవుతుంది?
ప్రకృతి రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణం ఎలాంటి కలుష్యానికి గురి అవ్వదు. ఇంకా వినాయక నిమజ్జనం చేసేటప్పుడు నీరు ఎలాంటి కలుష్యం కాదు. అందుకే ప్రకృతి గణేశుడు పర్యావరణానికి బహుమానం.
కావున అందరూ ప్రకృతి రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. జై గణపతి బప్ప మోరియ.
ఏంటమ్మా కవిత, ఇదేనా రావటం? ఇంత ఆలస్యమైంది ఎందుకు? ఎప్పుడు 4 గంటలకల్లా వచ్చేస్తావు కదా.
ఆ అవును పిన్ని, ఈ రోజు కొంచెం బస్సు ఆలస్యంగా వచ్చింది, అందుకనే లేట్ అయింది.
అయినా ఇప్పుడేం సెలవులు లేవు కదమ్మా.
వినాయక చవితి ఉంది కదా పిన్ని, అందుకనే 3 రోజులు ముందుగానే సెలవులు ఇచ్చారు.
సరే అమ్మా, మంచిది. ఇన్ని రోజులు కాలేజీలో అలసిపోయి ఉంటావు కదా, ఇప్పుడెళ్ళి విశ్రాంతి తీసుకో.
చూడు ఈ రంగురంగుల ప్రకృతి, అందమైన ఇంద్రధనస్సు, రంగులతో కనువిందు చేసే ఈ పూలు, పచ్చటి పొలాలు, ఈ పక్షుల కిలకిల రాగాలు, ఈ నీలాకాశం ఎంత అందంగా ఉందో కదమ్మా. ఇవి మనసును చాలా హాయిని కలుగజేస్తున్నాయి.
అవి బాగున్నాయి కానీ నువ్వేంటి తల్లి, వీటన్నిటినీ కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఇవన్నీ ఎప్పటినుండో మనం చూస్తూనే ఉన్నాం కదా.
అవునమ్మా, కానీ ఈ వాతావరణంలో తిరిగి చాలా రోజులైంది.
మరి సిటీలో ఇలాంటి వాతావరణం ఉండదా?
ఎక్కడమ్మా, సిటీలో మొత్తం కలుషితమే గాని స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడుంది?
అమ్మా అమ్మా, నాకు డబ్బులు కావాలి.
ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు కిరణ్?
వినాయక చవితి వస్తుంది కదమ్మా, నేను రంగులు కొనుక్కుంటా. షాప్ లో 10 రూపాయలకు చాలా రంగులు ఇస్తున్నారు, అవి కొనుక్కొని నేను దాచిపెట్టుకుంటా. నాకు డబ్బులు కావాలి, ఇవ్వమ్మా.
సరే డబ్బులు తెస్తా, ఇక్కడే ఉండు. పిన్ని, కిరణ్ కి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? వినాయక చవితి వస్తుంది కదా కవిత, రంగులు కొనుక్కుంటానంటే ఇస్తున్నా. ఇవన్నీ రసాయనిక రంగులు, వీటిని వాడటం వలన మనకు చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఇలాంటి రంగులను వాడటం మానేసి ప్రకృతి సిద్ధమైన రంగులను వాడాలి.
ప్రకృతి సిద్ధమైన రంగులా? అవెక్కడ దొరుకుతాయమ్మా?
వాటి వల్ల ఎలాంటి సమస్యలు రావా మనకు?
అవి చాలా చోట్ల దొరుకుతాయి. కావాలి అనుకుంటే మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
అమ్మ, అక్క అలానే చెప్తుంది కానీ నువ్వు ముందు నాకు డబ్బులు ఇవ్వమ్మా.
కిరణ్, అక్క చెప్తే అర్థం కావడం లేదా? అవి వాడితే చాలా ప్రమాదకరం, మన శరీరానికి కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే అక్క చెప్పినట్టు విను. కవిత, ఒకసారి మాకు చెప్పమ్మా అవి ఎందుకు ప్రమాదకరమో.
ప్రకృతి సిద్ధమైన సహజ రంగులను తయారు చేయడానికి చాలా శ్రమ, ఓపిక ఉండాలి. శ్రమ పడకుండా తేలిగ్గా దొరికే రసాయనిక రంగులు వచ్చాక ప్రకృతి సిద్ధ రంగులకు గిరాకీ తగ్గింది. రసాయనిక రంగులు కేవలం గోడలకు పెయింట్ వేయటానికి మరియు బట్టలపై రంగులను అద్దటానికి ఉపయోగించేవారు. అటువంటిది మన శరీరంపై పెడితే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించి చూడు. గోడలు మనం ఒకటేనా అని నీకెప్పుడు అనిపించలేదా?
అది నిజమే తల్లి.
ఈ రసాయనిక రంగులు వాడటం వలన దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ రంగులు అత్యంత ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి మరియు ఇవి చాలా విషతుల్యమైనవి కూడా.
అవునా? మరి వీటిని వాడటం వల్ల మనకు ఎలాంటి రోగాలు వస్తాయి?
ఇవి చర్మానికి, కళ్ళుకు ఎంతో హాని కలిగిస్తాయి. వీటి వాడకం వల్ల ఒక్కొక్కసారి గుడ్డితనం కూడా సంభవిస్తుంది. ఇవి శరీరం లోపలికి వెళ్తే కాలియం దెబ్బతింటుంది.
అయినా ఒకటి రెండు సార్లు వాడితే ఏం కాదులే కవిత.
అదే తప్పమ్మా, ఒకటి రెండు సార్లే కదా ఏం కాదులే అని మనం చాలా సార్లు ఈ రంగులను వాడేస్తుంటాం. ముగ్గులు వేయటం, హోలీ రోజు చల్లుకోవటానికి, గణపతి ఉత్సవాల్లో బొమ్మలు వేయటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మనకు తెలియకుండానే రోజు మనం చాలా రకాల రంగులు వాడుతూనే ఉన్నాం. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
అమ్మో, దీనివల్ల ఇన్ని ప్రమాదాలున్నాయా? మాకు వయసు పెరిగినా ఇన్ని విషయాలు తెలియనే లేదు. ఎంతైనా జ్ఞానం అనేది చదువుతూనే ఉంటుంది కదా.
చదువు విలువ తెలిసే కదా పిన్ని, మమ్మల్ని మీరు చదివిస్తున్నారు.
అక్క, మరి దీనికి పరిష్కారం ఏం లేదా?
ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది కిరణ్. అదే విధంగా నీటిలో కలిసి భూమిలోకి ఇంకి పర్యావరణాన్ని కలుషితం చేసే ఈ కలుషిత రంగుల ప్రమాదాన్ని నివారించుకోవటానికి ఒకే ఒక పరిష్కారం, ప్రకృతి సిద్ధ రంగుల్ని మళ్లీ వాడటమే.
వీటినే సహజ సిద్ధమైన రంగులు అంటారు కదా, మా సార్ చెప్పారు.
అవును, ఈ ప్రకృతి సిద్ధ రంగులనే సహజ సిద్ధ రంగులని, ఎకో రంగులని కూడా, పర్యావరణ రక్షిత రంగులని కూడా అంటారు. వీటిని వాడే దిశగా శాస్త్రవేత్తలు, పర్యావరణ మార్గదర్శకులు కొంతమేరకు పురోగతిని సాధించారు. అందుకనే శాస్త్రవేత్తలు కూడా సహజ సిద్ధ రంగులనే వాడమని సలహాలిస్తున్నారు.
అసలు ఇవి ఇంత ప్రాముఖ్యత పొందాయా? అప్పుడెప్పుడో వినటమే కాని ఎప్పుడు వాడటమే లేదు.
ఇవి శరీరానికి హాని చేయు, పైగా ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి రంగులు శరీరంపై సూక్ష్మక్రిములు పెరగకుండా సహాయపడతాయి. వీటిలో ఎక్కువ భాగం ఆయుర్వేద మందులుగా వాడతారు. పైగా కొన్నింటికి జీర్ణశక్తిని పెంచే గుణం ఉంది. కొన్ని రకాల పదార్థాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇటువంటి రంగులు చర్మంపై ఉండిపోయినా సరే ఎటువంటి అలర్జీలు రావు మరియు వీటి వల్ల వాతావరణ కాలుష్యం కూడా తక్కువే. తక్కువేమిటి, అసలు కాలుష్యమే ఉండదు.
ఈ సహజ సిద్ధ రంగులు ఎలా తయారు చేస్తారమ్మా? వేటి నుండి తయారు చేస్తారు అసలు?
కొన్ని రకాల పూలు, బెరళ్ళు, ఆకులు, వేర్లు, పండ్లు, తొక్కలు, గింజలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి, చెట్టు నుండి లభించే ప్రతి ఒక్క దానితో కూడా రంగులను తయారు చేసుకోవచ్చు.
ఎలాంటి మొక్కలు, పూలు ఎక్కువగా రంగుల్లో తయారు చేయడానికి ఉపయోగిస్తారు?
ఆకుల్లో చూసుకుంటే గోరింటాకు, వేప, గుంటకలవరాకు మొదలగునవి ఆకుపచ్చ రంగులనిస్తాయి. జాఫ్రా, ఎర్ర చందనం, కావల్ కోడి మొదలగువి కాషాయం మరియు ఎరుపు రంగులను ఇస్తాయి. అంతేకాకుండా మనం కూరల్లో వాడుకునే బీట్రూట్ దుంప కూడా మంచి వంగపండు రంగును ఇస్తుంది. చెట్లు బెరళ్ళు కూడా చాలా అందమైన కాఫీ రంగులను ఇస్తాయి. ముందుగానే వాడేసిన టీ పొడి, కాఫీ పొడి, ఉల్లిపట్టు వంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి కూడా చక్కనైన రంగులు తయారు చేసుకోవచ్చు.
మనకి ఇన్ని విషయాలు తెలియక ఇన్ని రోజులు ఎన్ని పదార్థాలను వృధా చేశామో. నా బంగారు తల్లి, పట్నం వెళ్లి ఎన్ని విషయాలు నేర్చుకున్నావో. కవిత, ఈ రంగులు చేయడం మన వల్ల అవుతుందంటావా? కష్టమేమో కదమ్మా.
అదేం లేదు పిన్ని, తయారీ చాలా సులభం. అందులోనూ మన పల్లెల్లో అన్ని రకాల చెట్లు అందుబాటులో ఉంటాయి కనుక మనం వీటిని ఇంటి దగ్గరే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆకులను తీసి వాటిని ఎండబెట్టి పొడి చేస్తే సరి, లేదా వాటిని నీటిలో వేసి గంటసేపు ఉడికిస్తే చక్కటి రంగునీరు తయారవుతుంది. చెట్ల భాగాల నుండి రంగులు తీయాలంటే రంగు శాతం ప్రకారం ఒక లీటర్ నీటికి కావలసిన చెట్టు భాగాన్ని తూచి ఒక గంట సేపు బాగా ఉడికించాలి. అప్పుడు రంగు వడకట్టి పిప్పి తీసివేయాలి. ఇంకా తెలుసా పిన్ని, ఈ పిప్పి ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు.
అవునమ్మా, ఈ సహజ రంగులను పెయింట్స్ గా కూడా వాడచ్చా?
అవును పిన్ని, ఈ సహజ రంగులను పెయింట్స్ గా కూడా వాడవచ్చు. ముఖ్యంగా పిల్లల బొమ్మలకు, నీటిలో నిమజ్జనం చేసే వినాయకుడు, దుర్గా మొదలైన విగ్రహాలకు ఈ రంగులను వాడినట్లయితే నీటికి ఏ రకమైన హాని జరగదు.
అయితే నీటి కాలుష్యం కూడా ఉండదు కదా.
హా అవును కిరణ్, ఎందుకంటే ఈ పెయింట్స్ తయారు చేయడానికి చెట్ల భాగాల నుండి తీసిన రంగులను నీరు పోయే వరకు మరిగించి గాలిలో ఆరణిస్తారు. అప్పుడు అవి రంగు ముద్దలుగా తయారవుతాయి. పెయింట్స్ వేసేటప్పుడు వాటిని అవసరమైనంత నీటిలో కలిపి పెయింట్ చేసుకోవచ్చు.
మరి పెయింట్ మెరుస్తుందంటావా?
పిన్ని, పెయింట్ మెరవటానికి కొద్దిగా నూనెని కలపాలి. ఇంకా గట్టిగా పట్టుకోవటానికి జిగురుని కలపవచ్చు.
అక్క, ఏ చెట్టు నుండి ఏ రంగు వస్తాయి?
అన్నాటో గింజల నుంచి కాషాయం, రేల చెట్టు కాయగుజ్జు నుంచి గోధుమ రంగు, గుంట కలగర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, వర్షపు చెట్టు కాయల నుంచి గోధుమ రంగు, మోదుగ పూల నుంచి పసుపు ఆరెంజ్, కుసుమ పూల నుంచి పసుపు, దానిమ్మకాయ తొక్కతో బ్రౌన్, బంతి పూల నుంచి పసుపు ఆకుపచ్చ కలిసిన రంగు, మంజిస్తా చావలికోడి వేరు నుంచి పింక్, రతన్ జ్యోత్ వేరు నుంచి గ్రే రంగు, మారేడు కాయల నుంచి లేత ఆకుపచ్చ, వేప చెట్టు బెరడు నుంచి ముదుర మెరూన్, నీలగిరి చెట్టు బెరడు నుంచి పింక్ బ్రౌన్ కలిసిన రంగు, నీలిరంగు చెట్టు నుంచి బ్లూ రంగు, ఇలా దాదాపు మనకు కావలసిన అన్ని రంగులు దొరుకుతాయి. ఇవి సహజ సిద్ధమైనవి కాబట్టి ఉత్పత్తి చేయడం చాలా తేలిక, హానికరం కావు, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇంకా తెలుసా, ఈ రంగులతో తయారైన దుస్తులకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది.
అయితే అందుకేనేమో అక్క, వినాయక చవితికి కానీ దుర్గామాతకు కానీ ఇంకా ఏవైనా బొమ్మలకు ఈ రంగులు వేస్తారు.
అవును కిరణ్, నీకు గుర్తుందా పోయినసారి నీకు ఒక ఉండి ఇచ్చాను?
హా అక్క, గుర్తుంది.
ఆ కుండీ పైన వాడిన రంగులు సహజ సిద్ధమైన రంగులే.
అవునా అక్క, అయితే ఈసారి నా స్నేహితుల పుట్టినరోజుకి సహజ సిద్ధమైన రంగులు వాడిన వస్తువులనే ఇస్తాను.
అలాగే కిరణ్, అందుకే అనుకుంటా కదమ్మా, సహజ రంగుల ప్రాముఖ్యత అందరూ గమనించి ఈ మధ్య ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకా అందరూ వినాయక చవితికి కూడా సహజ రంగుల అద్దిన వినాయకుడినే పూజించాలి అని అనుకుంటున్నారు.
అవును పిన్ని, ఇలాగైనా మన ప్రకృతిని కాపాడాలి. ప్రతి ఒక్కరూ వాళ్లకు తోచిన విధంగా ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గణేష్ చతుర్థి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. ఆ రోజున గణేశుని ప్రతిష్ఠించుకుని 21 పత్రి పుష్పాలతో అలంకరించుకుని ఈ ఆచారం వెనుకున్న శాస్త్రీయ దృక్పథం పత్రి పుష్పాలతో సహా నిమజ్జనం చేయటం వల్ల ఆ పత్రి పుష్పాలలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి సూక్ష్మక్రిమిరహితం చేసి శుద్ధి చేస్తాయని ప్రతీక. కాలక్రమంలో మట్టి విగ్రహం స్థానంలో రసాయన రంగులు అద్దిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వాడకంలోకి వచ్చింది. దీన్ని నిమజ్జనం చేసినప్పుడు నీరు, నీరి వనరులు కలుషితమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే సహజ సిద్ధ రంగులు వాడిన గణేశుణ్ణే వాడాలి. ప్రకృతి గణేశుని నిమజ్జనం చేయటం వలన పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. విగ్రహాన్ని చేయటానికి వాడే మట్టి సారవంతమైన బంకమన్ను, వివిధ మొక్కల భాగాల నుంచి తయారు చేసినటువంటి రంగులు నీటిలో వెంటనే కరిగిపోతాయి. అంతేకాకుండా సహజ రంగులలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయి, తద్వారా నీటిలో ఉండే జీవరాశులను సంరక్షిస్తాయి. ఇలాగైనా మన ప్రకృతిని కాపాడాలి. ప్రతి ఒక్కరూ వాళ్లకు తోచిన విధంగా ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
అయితే అక్క, మనకు సహజ రంగుల యొక్క విలువలు తెలిసాయి కదా, మనం వీటినే ఉపయోగిద్దాం, అందరికీ తెలియచేద్దాం.
అవును కిరణ్, రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. అటు చూస్తే వాహన కాలుష్యం, ఇటు చూస్తే నీటి కాలుష్యం. మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీదే ఉంది. అందుకే కిరణ్, ఈ రకంగానైనా సహజ రంగులనే వాడి పర్యావరణాన్ని కాపాడాలి. నీటిని శుభ్రంగా ఉంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. మరి నువ్వేమంటావు పిన్ని?
నేనేమంటానమ్మా, నా బిడ్డలిద్దరూ ఇంత చక్కగా మాకు తెలియని తెలియజేస్తూ మాలో మార్పు తీసుకొస్తూ ఉంటే ప్రోత్సహిస్తా తప్ప.
మరి మీరు